దాంతో ఈ పిల్లలు ఏం చేయాలో తెలియక ఆడపిల్లలంతా కూడా గోపికలంతా కూడా మామా వల్లు వల్లు ముట్టకు మామా కొన్ని పోకు పోకు మన్నింపుతగం మామాన నేల కొనియదు మామాన సహరణ వేల మానుము కృష్ణ కృష్ణ మా బట్టలు పట్టుకుపోకునైనా నీకు పుణ్యం ఉంటుంది మా బట్టలు పట్టుకెళ్ళద్దు ఒకదానికి మొదటిదానికి మా మా అంటే మా యొక్క వలువలు ముట్టకు రెండో చోట మామ అంటే పల్లెటూళ్ళల్లో బావగారిని మామ అంటారు మామయ్య అనేవారు కదా మొగుడిని మామ అంటారు తెలుసా మీకు ఎప్పుడో కావాలంటే రావో ఈ బంగారి మామ పాటలు వినండి అప్పుడు తెలుస్తుంది అనమాట పల్లెటూళ్ళని ఉండేవి పూర్వం చక్కగా హాయిగా చక్క ఆడామగా కలిసి అలా వెళ్ళేవారు పొలాల్లో పొరులు చేసుకునేవారు మామోయ్ అంటే పిల్లో అయ్యి అనేవాడు ఆయన ఏ 70 ఏళ్ళు వచ్చినా మామే పిల్లే అలా సరదాగా ఉండేది ఆ రోజులు పోయాయి ఇప్పుడు అన్నిటికీ మొగుడు పెళ్ళాలంతా ఒకళ్ళొకడు దొమదొమలు ఆడుకుంటారు అసలు ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు ఎక్కడ చూసుకుంటారండి వాట్సాప్లు తప్ప ఎదురుగా భార్య ఉంటుంది ఎదురుగుండా భర్త ఉంటాడు ఇద్దరు వాట్సాప్ సాయంత్రానికి ఏం చేస్తున్నావు పూరి ఇప్పుడు సీరియల్ చూస్తున్నాను పూరి గురించి చెప్తేవంటే నోట్లో అదేదో కూరత అంటుంది ఆవిడ ఎదురుగుండా కూర్చున్నారండి నిజంగా జరుగుతుంది ఈ మధ్యన ఎదురుగుండా ఉన్న మాటలు లేవు వాట్సాప్లు తప్ప కానీ చక్కగా పూర్వం ప్రేమగా మామ మామ అనుకునేవారు అలా మామ కొనిపోకు పోకు మన్నింపు తగ మమ్మల్ని అనుగ్రహించు మా మానమే అలా కొనియదు మా గౌరవం పట్టుకుపోతావా మా మానసహరణమే అలా మా మనస్సుని హరిస్తావేం కృష్ణ మాను అన్నారు వాళ్ళు నువ్వు నందమహారాజు పుత్రుడివి గోవర్ధన పర్వతం లాంటి పర్వతాలు ఎత్తాలి ప్రేమతో మమ్మల్ని అనుగ్రహించాలి లేదా ప్రేమించాలి పాముని శిక్షించాలి చెట్లు పడగొట్టాలి ఇలా పాపాత్ముల్ని సంహరించి రక్షించాలి అంతేగాని రక్షించడం మాని ఆడవాడిని ఏడిపించడం ఏడు కృష్ణ తప్పు తప్పు మా మాట వినకపోతే మన నందమహారాజు గారికి చెబుతాం ఆయన నిన్ను శిక్షిస్తాడు అంటున్నారు కానీ లోపలంతా ప్రేమ వాళ్ళకి కృష్ణుడు రావడం వల్ల ఎత్తుకుపోవడం ఇష్టమే కానీ పక్కన ఇంకో 4 పిల్లలు వేసుకొచ్చాడు అది ఒక్కటే కొంచెం చికాక్గా ఉంది వాళ్ళకి అది ఇంతుల్తో యములాడుచుండ ఇంతుల్తో యములాడుచుండ మగవారే తెంతురే ఒత్తురా ఎంతల్సేయుదురే కృపారహితులై ఏ లోకమందైన ఈ వింతల్ నీతల బుట్టెగాక మరి ఏవి కృష్ణ ఓ చెల్ల నీ చెంతం దాసులమై చెరిల్చదము మా చలంబులు ఇప్పింపవే ఆడవాళ్ళు స్నానం చేస్తున్న చోటికి మగవాళ్ళు వస్తారా పో అని పొరపాటున వస్తే కళ్ళు మూసుకుపోవాలి కానీ ఇలా బట్టలు ఎత్తుకుపోతారా ఇలాంటి పనులు ఎంతో పూర్వంలో ఎవరైనా చేశారా కృష్ణ ఈ వింతలన్నీ నీ బుర్రలో ఉంటాయి నీ బుర్రంతా వింతల పుట్ట వింతలు విడ్డూరాలు విచిత్రాలు అన్నీ నీ బుర్రలో ఉంటాయి మా మాట విను నీకు పుణ్యం ఉంటుంది నీ గడ్డం పట్టుకు బతిమాలుతాం మా బట్టలు మాకు ఇప్పించవా మా బట్టలు మాకు ఇచ్చావంటే శాశ్వతంగా నీకు దాసులమై సేవ చేస్తాం మా యజమాని కృష్ణుడు అంటాం నువ్వు ఏది చెప్తే చేస్తాం గుంజీలు తీయమన్నా తీస్తాం కోతి బొమ్మలు పిల్లగా ఇలా చెవులు పుచ్చుకుని ఎక్స్క్యూజ్ మీ అనమంటే అంటాం మాకు బట్టలు ఇప్పించవా అన్నారు వాడు అప్పుడు కృష్ణుడు అలాగా మీ బట్టలు మీకు ఇవ్వాలా మీరేమో ఏకాంతంగా స్నానం చేస్తుంటే మేము రావడం తప్ప నేను ఒక విషయం అడుగుతాను చెప్తారా ఎవరైనా నదీ తీరంలో 10 మంది తిరిగే తోట గుడ్డలు లేకుండా స్నానం చేయటం ఎరుగుదామా బట్టలు ఎత్తుకుపోవడం నా తప్ప అయితే ఓ పక్కన పెడదాం సహజంగా నదులంటే పబ్లిక్ ప్లేసెస్ 10 మంది తిరిగే స్థలాలు ఈ 10 మంది తిరిగే స్థలాల్లో బొత్తిగా గుడ్డముక్కు కూడా లేకుండా తీసి ఒడ్డు మీద పారేసి దర్జాగా స్నానం చేస్తారా స్నానం చేస్తున్నప్పుడు ఎవరో ఒకళ్ళు పెడతారు ఈ వస్త్రాలు ఎత్తుకుపోతారు లేకపోతే ఏడిపిస్తారు ఇంకేదైనా చేస్తారు అనే ఊహ రావద్దా మీకు అది తప్ప కదా రామల్ రాజులతో ఈ పనికి నారంభింతురే మీ క్రియన్ మోమాటేమియులేక దూరదరు మీ మోసంబు చింతింపరు అంభో మధ్యంబున నుండి వెల్వడి వ్యసన్ పూర్ణేందు బింబాననల్ మీ మీ చీరలు వచ్చి పుచ్చుకొరుడా మీకిచ్చదన్ చెచ్చరన్ సహజంగా స్త్రీలు పురుషులు తిరిగే చోటకి రాకూడదు, వచ్చినా బట్టలతో స్నానం చేయాలి. ఆపై ఇలాంటి చోట తెల్లవారుజామున వచ్చేటప్పుడు గంగాళ్ళు ఉండొచ్చు, ఇంకేదో ఎవరెవరో ఉండొచ్చు, అప్పుడు ఎవరో ఒకళ్ళ తోడు లేకుండా రాకూడదు. అన్నిటికీ మించి వచ్చి బట్టలు ఎవరైనా ఎత్తుకుపోతుంటే ఇది తప్పు, ఆడవాళ్ళు స్నానం చేసే చోటుకి రాకూడదని బోర్డు పెట్టినంత మాత్రం చేత ఈ మొగాళ్ళని నమ్మడానికి వెళ్ళేది వాళ్ళు వస్తారు. మీరు చాలా పెద్ద పొరపాటు చేశారు, ఇవన్నీ పక్కన పెట్టు, ఈ లౌకికాచారాలు పక్కన పెట్టండి. మీ దగ్గర ఓ పొరపాటు ఉంది, అది మీరు గ్రహించారా లేదా? మీ మోసంబు చింతింపరు. మోసం అంటే పొరపాటు సుమ, ఒకటి రెండుసార్లు గుర్తుపెట్టుకోండి. మోసం అంటే ఇంగ్లీష్లో చీట్ లేదానికి పర్యాయ పదం ఒకటే కాదు. మోసము అంటే పొరపాటు, మోసము అంటే పాపము, ఈ అన్ని పర్యాయ పదాలు. కాబట్టి మీరు చేసిన ఒక పొరపాటు ఉంది, అది మీరు గుర్తించారో లేదో, గుర్తించకపోయినా తెలుసుకోండి, గుర్తించండి. నీళ్ళలోంచి బయటకు వచ్చేయండి. నీటి నుంచి బయటకు వచ్చి నాకు నమస్కారం చేస్తే మీ బట్టలు మీకు ఇస్తాను. ఆ తప్పేమిటో ఇంకా ఏం చెప్పలేదు, మీరు ఒక పొరపాటు చేశారు. ఆ పొరపాటుకి గ్రహపాటు రాకుండా ఉండాలంటే నీళ్ళల్లో నుంచి బయటికి రండి, నాకు నమస్కరించండి, వస్త్రాలు ఇస్తాను అనగానే వాళ్ళలో వాళ్ళు మనం స్నానం చేస్తే తప్పు అంటాడు ఏమిటినా? ఆడవాళ్ళం అనుకో కాదని అంటాం లేదు, 10 మంది తిరిగే చోట వచ్చి స్నానం చేయకూడదు అది తప్పే, దానికి లెంపలు వేసుకుంటాం అంటే ఇంకో తప్పు ఉంది అంటాడు, అదేమిటో అంది ఒక ఆవిడ. ఏం తప్పేమిటి, నీళ్ళల్లో వణికి చచ్చిపోతున్నాం, అసలే మార్గశీర్ష మాసం, ఒంటి మీద బట్టలు లేవు, గజగజ వణికిపోతున్నాం, ఏం చేద్దామే అంది. మీరు బయటకు వస్తే తప్ప బట్టలు ఏమను, కమాన్ అన్నాడు ఆయన, కమ్అవుట్ అన్నాడు ఆయన, కమాన్ అనలేదు కమ్అవుటే అన్నాడు, బయటికి రండి అన్నాడు ఆయన. చివరికి వీళ్ళలో వాళ్ళు ఏమనుకున్నారు, కొందరు వెడలుదమందురు, కొంతమంది బయటికి వెడదామన్నారు, కొందరు వెడలుటయు సిగ్గుగొను గోవిందుండందురు. ఎలా వెడతామే, కృష్ణుడి దగ్గరికి బట్టలు లేకుండా వెడితే సిగ్గు కదా అన్నారు కొంతమంది. తమలో వడకుచు కొందల మందదురు వడకుగొని మునినాథ. ఇక వాళ్ళలో వాళ్ళు మాట్లాడడం కూడా చేత కాని వాళ్ళు గసగస వణికిపోవడం మొదలెట్టారు. ఈ ఒణుకుతో చావడం కంటే నీళ్ళలోంచి బయటకు పెడదాను రండి, ఇంకా సిగ్గేడినా మొహం, ఈ కృష్ణుడు మన భర్త కావాలనుకున్నాగా, పోదాంలే ఆయన చెప్పాడుగా పిలిచాంగా అని చివరికి అంతా ధైర్యం తెచ్చుకుని, చెంచప్పల్లవ కోమల కాంచన నవరత్న ఘటిత కంకణ రుచిరో దంచిత కర సంఛాదిత పంచాయుధ గేహలొగుచు పడతులు వరుసన్. స్త్రీలంతా ధైర్యం చేసి నీళ్ళల్లో నుంచి బయటకు వచ్చారు, చేతులతో మర్మస్థానాలు అలా కప్పుకుంటూ వణుక్కుంటూ ఒడ్డుకు వచ్చేశారు. ఒడ్డుకు రావడంతో కృష్ణుడు మళ్ళీ ఏమన్నాడు, మీరు 2 చేతులు నుదుటికి చేర్చి నమస్కరిస్తేనే బట్టలేస్తానన్నాడు ఆయన. కృష్ణ ఇప్పటికే వణుకుతున్నాం అంటే అప్పుడు ఆయన చిరునవ్వు నవ్వి, అమ్మాయిలు ఇప్పుడు అసలు రహస్యం చెబుతున్నాను వినండి, మీకు నేను పరమాత్మననే జ్ఞానం ఉన్నది, మీరంతా జీవులు, నేను ఈశ్వరుణ్ణి, ఈ సృష్టి అంతా నాదే, లక్షణవతులారా లజ్జించి చెప్పరు కానీ మీ మర్మములు కానబడి ఎవ్వడ నేను ఈశ్వరుండను, నేనెరుగని మర్మమెద్ది కలదు అన్నాడు ఆయన. మీకు తెలుసు జ్ఞానం ఉన్నది, మీలో ప్రేమ ఉన్నది, ప్రేమతో కూడిన జ్ఞానభక్తి మీది, మీరు చెప్పరు కానీ మీ మనస్సులో ఏ కోరిక ఉందో నాకు తెలుసు, మీ అందరూ నేనే కావాలని కోరుతున్నారు. నేనే కోరుతున్నాను, నేనే కావాలని కోరుకున్నప్పుడే మీ అందరికీ ఉద్దేశం ఏమిటి? ఆయన కృష్ణుడు కాదు ఈశ్వరుడని. ఒకసారి చిన్న ఆలోచన చేయండి మీరు కూడాను, ఈ వింటున్న వాళ్ళు, ఏ స్త్రీ అయినా తనకు ఒక వ్యక్తి భర్త కావాలనుకుంటే ఈ భర్త ఇంకొకళ్ళకు కూడా భర్త అవుతుంటే సహించగలరా? మీ పక్కనున్న భర్తలు, మీ భర్తలు 2వ పెళ్లి చేసుకుంటామంటే కాళ్ళు ఎరగొట్టి ఇంట్లో పారేస్తారు, తెలిస్తే, తెలియకపోతే ఏం చేయలేరు అనుకోండి. నేను ఎరిగి ఇక్కడున్న భర్తలు కూడా మహానుభావులు, ఏకపత్ని వృత్తులేమో అనుకుంటుంది, ఏదో ఒకళ్ళు ఇద్దరిని పక్కన పెడితే మొత్తం మీద ఏది ఏమైనప్పటికీ కూడా ఎంత గొప్ప పతివ్రత అయినా తన భర్త 2వ వ్యక్తిని వివాహం చేసుకుంటే ఒప్పుకోదు. అటువంటిది ఇంతమంది కలిపి మా అందరికీ కృష్ణుడే భర్త కావాలనుకున్నారు. ఇక్కడ ఇక్కడ భర్త శబ్దానికి అర్థం భర్తృ శబ్దమునకు అందరినీ భరించే ఈశ్వరుడు అని అర్థం. అందుకే భర్త, ప్రభవ, ఈశ్వర ఇవన్నీ విష్ణు సహస్రనామాలు లేవు. ఆయన భర్త, విశ్వభర్త పైగా లోకభర్త ఆయన. ఆ జ్ఞానంతో గోపికలు ఇవాళ ఆయన కోసం తపస్సు చేశారు, ఉపాసన చేశారు, వ్రతం చేశారు. కాబట్టి మీ దృష్టిలో నేను సర్వాంతర్యామి అయిన ఈశ్వరుణ్ణి, ఈశ్వరుణ్ణి నేను గనక మీలో నేను ఎప్పుడు ఉన్నాను, మీలో నేను ఉన్నాను కనుక నేనెరుగని మర్మం ఎద్దిగలదు. నేను చూడని మర్మం ఏదైనా ఉందా? నేను చూడని రహస్యం ఎక్కడుంది? మీ శరీరంలో అణువణువు నేనే. ఈ జ్ఞానం ఒక పక్కన పెట్టండి. మీరు కోరికతో కాచ్యాయని వ్రతం చేశారు. వ్రతములు చేసేటప్పుడు, కోరికతో వ్రతాలు చేసేటప్పుడు నియమ నిష్టలు పాటించాలి. కోరికలు లేని వాడికి నియమం లేదు, కానీ కోరికలు ఉన్నవాడికి కఠోర నియమములు ఉంటాయి. మీరు అమ్మవారిని కోరికలు కోరుతూ ఉపాసన చేశారు. ఉపాసనకి కొన్ని నియమాలు ఉన్నాయి. అవేమిటి? నేల మీద దర్భలు వేసి పడుకోవాలి. ఉపాసనా కాలంలో తెల్లవారుజామున లేవాలి. ఉపాసనా కాలములో అన్యులను తిట్టరాదు, ఎంగిలి తినరాదు, పవిత్రాన్నం తినాలి. ఎట్టి పరిస్థితులలో నదులలో స్నానం చేసేటప్పుడు వ్యవస్థులై స్నానం చేయకూడదు. గుర్తుపెట్టుకోండి, నగ్న స్నానమాచరియత్తు. మీరంతా మార్కండేయ పురాణం ఉన్నారు కదా, అందులో ప్రత్యేకంగా మదాలస చరిత్రలో ధర్మ విశేషాలు, ధర్మ సూక్ష్మాలు, ఆచార వ్యవహారాలు చెబుతూ ఏమన్నాడు దత్తాత్రేయుడు? నగ్న స్నానమాచరియత్తు, నగ్న నగ్నుడయ్యుండి నా స్నానం ఆచరియత్తు. స్నానం చేయకూడదు. ఎప్పుడు నదుల్లోకి పొరపాటును కూడా బట్టలు లేకుండా తిప్పకూడదు. అది మహాపాపం. పాపాల్లోకల్లో గొప్ప పాపం పాపం వస్త్రములు లేకుండా నదులలో స్నానం చేయట. అసలు బట్ట లేకుండా నదిలోనూ స్నానం చేయకూడదు, ఇళ్లలో కూడా అట. వ్రతాలు ఆచరిస్తే చేయకూడదు. మీరే శివరాత్రి నాడో ఉపవాసం ఉండాలనుకున్నారు, శివాలయానికి వెళ్ళాలనుకున్నారు, ఆ రోజు జాగరణ చెయ్యాలి, అభిషేకం చెయ్యాలి, కానీ ఇంట్లో బాత్రూంలో స్నానం చేస్తున్నారు. బాత్రూములో స్నానము చేసినా వ్రతము చేస్తున్నారు గనక వస్త్రము లేకుండా స్నానం చేస్తే మహాపాపం. ఆ వ్రతం అంతా భ్రష్టమైపోతుంది. ఆడైనా మగైనా కంపల్సరీగా ఒక బట్ట లేకుండా, ఏదో ఒక బట్ట లేకుండా స్నానం చేయకూడదు. ఫ్రెంచ్ బాత్ అక్కడ పనికిరాదు. ఇంత కఠోర నియమాలు మంత్రశాస్త్రంలో చెప్పాడు. ఇవన్నీ తెలుసుకోకుండా వ్రతాలు చేయటం వల్లే కలియుగంలో కొన్ని వ్రతాలు మనకి ఫలించడం లేదు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మీరు శరన్నవరాత్రులు అమ్మవారి పూజ చేసేటప్పుడు, శివరాత్రి వ్రతాలు ఆచరించేటప్పుడు, శ్రావణ వరలక్ష్మి వ్రతం ఆచరించేటప్పుడు, ఇంకేవో కొన్ని ముఖ్యమైన వ్రతాలు చేసేటప్పుడు, యజ్ఞములు చేసేటప్పుడు ఆఖరికి ఇంట్లో కూడా నగ్నుడై స్నానము చేయరాదు. మగవాడైతే తువ్వాలో గోచిగుడ్డో పెట్టుకోవాలి. ఇంకొంతమంది పెద్దలు షార్ట్లు వేసుకునేవాళ్ళు షార్ట్లు వేసుకునేనా చేస్తున్నారు, కానీ ఏదో ఒకటి మొత్తం గొడ్డంటూ ఉంది. స్త్రీలు కూడా అంతే, ఒక తువ్వాలైనా కట్టుకుని స్నానం చేయాలంట. ఇంత క్లియర్గా చెబితే కానీ అర్థం కాదు కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో చెప్పవలసి వస్తుంది మేము. లేకపోతే కొన్ని చెప్పడానికి అభ్యంతరం అనిపించినా తప్పదు, మరి తెలియదు కనుక. ఇవి నియమం, ఇక మీద గుర్తుపెట్టుకోండి. వ్రతాచరణ చేసేటప్పుడు, కోరికలతో పూజ చేసేటప్పుడు, ముఖ్యంగా ఇలాంటి సప్తాహాల కాలంలో వివస్త్ర స్నానం పనికిరాదు. అసలు ఇంట్లో చేయకూడదంటే నదిలో చేస్తే మరి మహాపాపం కదా. నదులలో బట్టలు లేకుండా స్నానం చేసి వ్రతం చేస్తే అటువంటి వాళ్ళు కుష్ఠరోగి, ఆయుక్షీణం కలిగిన వాడిని భర్తగా పొందుతారు. శరీరం విడిచాక నరకానికి పోతారు. వచ్చే జన్మల్లో పెళ్లి కాకుండా పడతారు. కొంతమందికి చూసారా ఈ జన్మలో ఎంత గింజుకున్నా పెళ్ళి అవ్వదు. ఇవి పూర్వజన్మ పాపాలు. ఇలాంటివేవో చేస్తే ఈ జన్మలో ఆడకైనా మొక్కైనా వివాహం అవ్వదు. మహాతపస్సు చేసిన పుణ్యాత్ములకు కూడా పెళ్ళి అవ్వదు. అది మళ్ళీ గుర్తుపెట్టుకోండి, అందరూ పాపాత్ములు కాదు. యోగులు ఉంటారు కొందరు, వాళ్ళు ఈ జన్మలో పరమ బ్రహ్మచారులుగా జీవితాన్ని నిర్వికారంగా గడుపుతారు. ఉపాసనాపరులకు లేదా పాపాత్ములకి కూడా పెళ్ళి అవ్వదట. కానీ ఎవడు పాపాత్ముడో ఎవడు ఉపాసనాపరుడో అందరికీ తెలియదు, కానీ మాకు తెలుస్తుందిగా. మరి ఇవన్నీ చెప్పి కృష్ణుడు ఏమన్నాడు? కాచ్యాయ నీ దేవి కల్ల చేయుట కాక ఈ రీతి నోము వారెందు కలరు, వ్రత నిష్టలయ్యుండి వలువలు ముట్టక నీరు చొచ్చిరి మీరు నియతి తప్పి. వ్రతనిష్టలో ఉండి బట్టలు విడిచిపెట్టి నీళ్లల్లో దిగుతారా, స్నానం చేస్తారా? ఆ పాపం కాచ్యాయని దేవికి తెలుసు. కాచ్యాయని ఇప్పటికే ఆగ్రహంతో ఉంది. మీరు ఇంకొక రోజుతో ఈ వ్రతం పూర్తి చేసుకుంటున్నారు. ఈ వ్రతం పూర్తయ్యేలోపు మీరు చేసిన పాపమునకు ప్రాయశ్చిత్తం చేసుకోకపోతే నా లోకానికి కాదు మా లోకానికి పోతారు. ఇందాక ఆయన చెప్పినట్టు గోలోకానికి వెళ్ళరు, మా లోకానికి పోతారు. మా లోకం అంటే లక్ష్మీలోకంలోండి, అది కూడా ఉంది. అందుకే నేను ఇవాళ ఇక్కడికి వచ్చాను మీ దగ్గరికి. అయ్యో, ఈ గోపికలు నెల్లాళ్ల పాటు వ్రతం చేస్తూ పెద్ద పొరపాటు చేస్తున్నారు, దీనివల్ల అమ్మవారి ఆగ్రహానికి గురవుతారు, అమ్మవారి ఆగ్రహానికి గురైతే కఠోర నరకాలకు పోతారు, ఈ పిచ్చి పిల్లల్ని రక్షించాలనుకున్నాను, అందుకే ఇక్కడికి వచ్చాను. మీరు కాచ్యాయని దేవికి ఇంత అపచారం చేస్తారా? ఇలాంటి నోములు ఎవరన్నా వస్తారా? ఇప్పుడు దీనికి ప్రాయశ్చిత్తం ఏమిటి? సిగ్గు విడిచిపెడితే ప్రాయశ్చిత్తం అయిపోతుంది. అందుకే సిగ్గు విడిచిపెట్టి మీరు నాకు నమస్కరించడం కోసం ఇక్కడికి వచ్చాను. అసలు రహస్యం ఇది. ఒక్కసారి దేహభ్రాంతి పోతే మేమే శరీరం, శరీరమే మేము, జీవ ఆత్మ ఒకటే అనుకునే భ్రాంతి పోవాలి. ఆ భ్రాంతి సర్వాంతర్యామినైన నా దగ్గర విడిచిపెట్టి నమస్కరిస్తే మీకు పోతుంది. బట్టలు లేకుండా స్నానం చేసిన వాడు దిగంబరుడిగా ఎవరికైనా నమస్కారం చేస్తే మహాయోగులకు, యోగాభ్యాస తత్పరులకు ఆ పాపం పోతుందని శాస్త్రం. అందుకని ఇప్పుడు నాకు నమస్కరించండి అన్నాడు ఆయన. వెంటనే అర్థమైపోయింది వాళ్ళకి. వెంటనే వాళ్ళు ఏమనుకున్నారో తెలుసా? గోపికలకి జ్ఞానం ఉంది కనుక వ్రతముల్ చేయుచు ఒక్క మాటైన ఎవ్వానిన్ విచారించిన వ్రతభంగంబులు మాను అట్టి వరదున్ వామాక్షులీక్షించియు గత చేప్లవనంబునేడు వ్రతభంగం వంచు శంకించి ఫాలతటన్యస్త కరాబ్జలై సరసిలీలన్ మృక్కిరిట్లందరున్. వెంటనే వాళ్ళకి జ్ఞానోదయం అయ్యింది. ఆహా, ఈ కృష్ణుడు సర్వాంతర్యామి పరమాత్ముడు, ఆయన లేని చోటు ఎక్కడున్నది? ఎవరైనా వ్రతం చేశాక వ్రతంలో లోపాలు పోవాలంటే ఏం చేస్తారు? చివరన శ్రీకృష్ణార్పణమస్తు అంటారు. ఒక్కసారి శ్రీకృష్ణార్పణమస్తు అన్నంత మాత్రం చేత వ్రతములలో మనకున్న లోపాలు పాపాలన్నీ క్షణాలలో పటాపంచలవుతాయి. వ్రతాలు చేస్తున్నప్పుడు ఒక్కసారి కృష్ణ అంటే మన పాపాలు తొలగిపోతాయే, అలా వ్రతాలలో ఉన్న లోపాలు తొలగించి మనకి వైకుంఠం ప్రసాదించే కృష్ణుడు ఈయన. అటువంటి పరమాత్మ దగ్గర మనం ధర్మాలు నీతి పన్నాలు చెబుతామా? ఇవాళ ఆయనకి తెలియకుండా ఆయన భర్త కావాలని వ్రతం చేసి మళ్ళీ వ్రతంలో కూడా లోపం చేశామా? ఆ లోపం తొలగించడానికి పరమాత్ముడు జాలితో వచ్చాడు. ఈ పరమాత్మునికి నమస్కరిద్దాం, ఆయన అనుగ్రహం పొందుదాం, ఇవాళ వ్రతభంగం అయ్యింది అనుకుని వెంటనే రెండు చేతులు నుదుటికి చేర్చి వినయముగా నమస్కరించారు. వాళ్ళ చేతులు అప్పుడు తామర పువ్వుల్లో ఉన్నాయట. ఈ తామర పువ్వులు లాంటి చేతులు నుదుటికి చేర్చి నమస్కరించడంతో తక్షణం వాళ్ళు ఆనాటి వరకు పొందిన కష్టాలన్నీ పోయాయి. శరీరం అంతా ఆహ్లాదభరితమైపోయింది. వాళ్ళ శరీరాల నుంచి అనేక రకాల పుష్పాల నుంచి, గంధపు చెక్కల నుంచి వచ్చే సువాసన వచ్చింది. మన శరీరంలో ఉన్న పాపం పోతే శరీరం నుంచి అలాంటి సువాసన వస్తుంది. కొంతమంది ఈ శిరస్సు పైన ఉంటుంది చూసారా, అక్కడ వాసన చూడండి, సుగంధం వస్తుంది. పూర్వం ఇంటికి వచ్చిన పిల్లల్ని మూర్ధాగ్రాణం చేసేవారు. శిశువులకి నుదురు మీద లేదా తల మీద వాసన చూసి ముద్దు పెట్టేవారు. అప్పుడు ఆ శిరస్సు మీద సువాసన వచ్చిందంటే వాడు మహాయోగి, పుణ్యాత్ముడు అని అర్థం. పాపాత్ములకి దుర్వాసన వస్తుంది, పుణ్యాత్ములకి సువాసన వస్తుంది. కొంతమంది నెత్తి మీద ముద్దు పెట్టుకున్నామంటే ఏ జీవితంలో అన్నం తెల్ల పేలవాసన, నూనె వాసన, వేప నూనె వాసన అవి వస్తాయి. కానీ మహాయోగులు వేప నూనె రాసుకున్న వేప నూనెలోంచి కూడా సుగంధం వస్తుంది. ఇప్పుడు వీళ్ళందరి శరీరం నుంచి సువాసన ఎందుకు వచ్చింది? వారి దోషాలన్నీ పోయి కల్మష రహితలయ్యారు. అంటే వాళ్ళు ఇప్పుడు జీవాత్మలు కాదు, సాక్షాత్ పరమాత్మలు అయిపోయారు. అందుకే వారి శరీరం నుంచి అటువంటి సువాసన వచ్చింది. అప్పుడు కృష్ణుడు వారందరికీ ఎవరి బట్ట వాళ్ళకే ఇచ్చేట వెళ్ళి, ఇంత లొంగలో ఎవరి బట్ట ఏమిటో ఆయనకి తెలుసు, తప్ప ఎవరికి తెలుసు, ఏ బట్ట ఎవరిదో వాళ్ళకే ఇస్తే వాళ్ళు కళ్ళకు అద్దుకుని కట్టుకున్నారు. కట్టుకున్నాక వెళ్ళి రండి అనగానే, మేమెక్కడికి వెడతాం, నువ్వు భర్త కావాలని తపస్సు చేశాం, వ్రతం చేశాం, నువ్వు ఎలాగో వచ్చావు, ఇక నిన్ను వదిలిపెట్టి పోమన్నారు. అనగానే కృష్ణుడు నవ్వి, వెర్రితల్లులారా, ఇంకా రేపు ఒకరోజు వ్రతం పూర్తవ్వాలి, వ్రతభంగం తొలగించడానికి వచ్చాను తప్ప ఇప్పుడు మీ అందరినీ భర్తగా నేను సంతోషపెట్టడానికి, భార్యలుగా స్వీకరించడానికి రాలేదు. సమయం వస్తుంది మీకు. రాబోయే కార్తీక పూర్ణిమ నాడు శరత్కాలమునందు, ఇది హేమంత ఋతువు, ఇంకా శిశిర ఋతువే రావాలి. శిశిర ఋతువు అయ్యాక వసంతం, వసంతం అయ్యాక గ్రీష్మం, గ్రీష్మం అయ్యాక వర్షత్తు, వర్షత్తు అయ్యాక అప్పుడు శరద్ఋతువు. ఆ శరత్కాలమున కార్తీక పూర్ణిమ నాడు మిమ్మల్ని అందరినీ అనుగ్రహిస్తాను. పండింటికి అనగానే వాళ్ళు నమస్కరించుకుని వెళ్ళిపోయారు. ఏం చేసినా ఆయనంటే వాళ్ళకి ఇష్టమేట. ఈ వస్త్రాలు అపహరించడం వల్ల ఆయన బ్రహ్మానందం పొందాడు. ఈ ఘట్టం గురించి ఒక ప్రత్యేకత ఉన్నది. సుకుడు ఈ కథ చెబుతూ గోపికా వస్త్రాపహరణ ఘట్టం, వ్రతభంగం తొలగించిన ఘట్టం శ్రద్ధతో వింటే జీవులకు దేహభ్రాంతి తొలగిపోయి పునర్జన్మ లేకుండా ఉంటుంది అని సుస్పష్టంగా చెప్పాడు సుకుడు. మనకు కూడా శరీర భ్రాంతి పోతుంది, శరీర వ్యామోహం పోతుంది. నేను చెప్పింది శ్రద్ధగా వింటే, శ్రద్ధగా విన్నవాడికి బుద్ధిగా విన్నవాడికి ఎన్ని విన్నా ఒకటి. ఒకనాడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఇంటి దగ్గర కూర్చుని గోవుల యొక్క మెడలకున్న తాళ్ళు తీయాలని ప్రయత్నిస్తూ ఉండగా అక్కడికి గోపాలకులు వచ్చి, కృష్ణ ఈ పూట ఇళ్లలో సద్దన్నం వండలేదు ఎవరును, రాత్రి అన్నం వండితే అన్నం పొద్దునకి మిగిలితే దాన్ని సద్దన్నం అంటారుగా, నిన్న అన్నాలు వండలేదు, కారణం ఏదో ఏకాదశిట, ఏకాదశి పర్వదన నాడు పూర్వం అన్నం తినేవాళ్ళు కాదు, ఏకాదశి నాడు ఎన్ని అన్నం మెతుకులు తింటే అన్ని పురుగులు తిన్నట్టని కఠోర నియమాలు కొన్ని ఉన్నాయి. కనుక ఏకాదశి నాడు మొత్తం గోపాలకులంతా తిండి లేకుండా ఉన్నారు. ఇప్పుడు ద్వాదశి నాడు పొద్దున్నే పిల్లల్ని తీసుకుని అయినా అడవికి వెళ్ళాలి, రాత్రి అన్నం వండితే కదా పొద్దున్నకి సద్దన్నం ఉండేది, కాబట్టి సద్దన్నం లేదు, పొద్దెక్కుతోంది సద్దన్నం లేదు, ఇవాళ అడవిలోకి వెళ్ళాలి. ఎలా కృష్ణ అంటే నేను చూసుకుంటాను నడవండి అన్నాడు. ఆయన పిల్లలందరినీ వెంట పెట్టుకుని అరణ్యంలోకి వెళ్ళాడు. ఈ ఘట్టం శ్రద్ధగా వినండి, అంటే ఈ పూట అడవిలోకి వెళ్ళిన వాళ్ళకి, పొద్దుట మేపుకోవడానికి వెళ్ళేటటువంటి వాళ్ళకి, ఆవు దూడల్ని మేపడానికి ఉదయమే ఇంట్లోంచి వెళ్ళేటటువంటి ఈ పిల్లలకి కృష్ణుడికి బ్రేక్ఫాస్ట్ లేదు, సేమియా ఉప్మా లేదు, మధ్యాహ్నం అన్నం లేదు, సాయంకాలం ఇంటికి వచ్చాక కానీ అప్పుడు కూడా ఎప్పుడు ఉంటుందో తెలియదు. అదేమిటో కానండి, కూడా పలహారం ఉంటే వెంటనే ఆకలేదు కానీ ఏమీ లేకుండా పెడితే ఎక్కువ ఆకలేస్తుందండో, అదేమిటో అదొక సైకలాజికల్ ఫీలింగ్ కూడా. మీరు చూడండి, మీరు ఎప్పుడైనా ప్రయాణానికి వెళ్ళేటప్పుడు మీతో పాటు ఒక బిస్కెట్ ప్యాకెట్ నాలుగేసి కడితే తినాలని వెంటనే అనిపించదు, కానీ ఏమీ లేకుండా బయలుదేరండి, అమ్మో అమ్మో బిస్కెట్ ప్యాకెట్ తెచ్చుకోలేదు ఆకలేసేస్తుంది అంటాడు అక్కడి నుంచి. అలాగే ఈ పిల్లలందరూ కృష్ణుడితో కలిసి అడవిలో మేపుకోవడానికి వెళ్ళడానికి బయలుదేరారు. ఇంత చేసి ఓ 2 మైళ్ళు 3 మైళ్ళు నడుచుంటారు. రోజు వెళ్ళి రూటు కాకుండా ఈయన రూటు తప్పించి మరోవైపు తీసుకెళ్ళాడు. తీరా అక్కడికి వెళ్ళాక ఈ 3-4 మైళ్ళు 2 మైళ్ళు వెళ్ళాక పిల్లలంతా, కృష్ణ ఈ పూట ఎందుకో కానీ ఎండ ఎక్కువగా ఉంది, నడిచి నడిచి ఆకలి వేసేస్తోంది, దాహం వేస్తోంది, ఆకలి దాహం, నువ్వేమో సద్దన్నం లేకపోయినా పర్వాలేదు నేను పెట్టిస్తానన్నావు, మాకు ఆకలో అన్నమో కృష్ణ అన్నమో రామ అన్నారు. రామ అంటే బలరామ అన్నమాట, అన్నమో రామ అన్నమో కృష్ణ అన్నారు. అనగానే కృష్ణుడు చిరునవ్వు నవ్వి, పిల్లల్లారా ఈ పక్కనే ఒక్క 2 మైళ్ళు దూరంలో, పక్కనే అంటే 2 మైళ్ళు దూరం అంట, అంటే కృష్ణుడు కృష్ణుడి యొక్క దృష్టిలో 2 మైళ్ళు అంటే పక్కన చాలా తక్కువ, 2 మైళ్ళు ఎక్కువ వెళ్ళక్కర్లా. అక్కడ కొంతమంది బ్రహ్మజ్ఞానం కలిగిన మహానుభావులు, వేదజ్ఞానం కలిగిన వాళ్ళు, మహాత్ములు ఆంగిరసమని యజ్ఞం చేస్తున్నారు. ఈ యజ్ఞం చేస్తే శరీరంతో స్వర్గానికి వెడతారు. చాలా కాలం చేస్తారు ఈ యజ్ఞం, దీర్ఘకాలం చేసే యాగం. ఆ ఆంగిరస యజ్ఞం చేస్తున్న విప్రుల దగ్గరికి వెళ్ళండి. వెళ్ళి బలరామకృష్ణులు వచ్చారు, పిల్లలతో వచ్చారు, ఆకలి వేసి బాధపడుతున్నారు, ఇంత అన్నం పెట్టండి అంటే వాళ్ళు ఏమన్నా అన్నం పెడతారు, వెళ్ళి రండి అన్నట్ట. ఈ మాట ముందే చెప్పమే, నీకు అన్నీ తెలుసు, అందుకే వాళ్ళు సద్దన్నం అక్కర్లేదన్నావు. ఈ యజ్ఞంలో భోజనం అంటే ఎంత బాగుంటుందో, అందులో అక్కడ అద్భుతంగా చేస్తారు ఏమిటి, పాయసం, జీడిపప్పులు, కిస్మిస్సులు, అవన్నీ వేసి అద్భుతమైన పాయసం, కట్టుపొంగలి, దద్దోజనం, బభ్రాజమానం, భజగోవింద, ఇవన్నీ ఉంటాయి అనుకుని చెక్క 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 ఈ పిల్లలంతా కృష్ణుడిని మాత్రం అక్కడే వదిలి కృష్ణుడికి కాపలాగా కొద్దిమంది వదిలి మిగతా వాళ్ళు బయలుదేరారు. 2 మైళ్ళు వెళ్ళారు. ఫుడ్ వస్తుందంటే 2 మైళ్ళు నడవగలరులేండి. అక్కడికి వెళ్ళే సమయానికి పూర్ణాహుతి చేస్తున్నారు ఎవరు, బ్రహ్మగారు. అందరూ ఆంగిరుసులే, అందులో ఈయన ప్రధానం. ఈ యజ్ఞం చేసే ఆయనలో ఒక ఆయన ఇంత పూర్ణాహుతి మూట పుచ్చుకుని అందరి దగ్గరికి వెడుతున్నాడు. ఆ సమయంలో వీళ్ళు వెళ్ళి, ఏమండి మేము బలరామకృష్ణుల యొక్క బంధువులం, గోపాల బాలురం, మేమందరం ఆవులు మేపుకుంటూ అడవిలోకి వచ్చాం, మాకు ఆకలి వేసింది, అప్పుడు కృష్ణుడు మీ దగ్గరికి వెళ్ళి అన్నం అడిగి తీసుకురమ్మన్నాడు, మీకు పుణ్యం ఉంటుంది ఆ పూర్ణాహుతి తొందరగా కానిచ్చి ఇంత అన్నం పెట్టరా అన్నాడు. ఇంచుమించుగా 12:00 అయిపోతుంది అప్పటికి. ఆ పూర్ణాహుతి చేస్తున్నటువంటి వాడు వెనక్కి తిరిగి చూసి కిక్కులు మనకుండా, ఎందుకంటే యజ్ఞంలో ఉండగా మాట్లాడకూడదు కానీ కళ్ళల్లో తీవ్రత కనపడింది. యజ్ఞం చేస్తుంటే అన్నం అడుగుతాడు ఎవడరా వీడు అన్నట్టుగా చూసి ఏం మాట్లాడలేదు, అన్నం పెడతామనలేదు పెట్టలేదు. మళ్ళీ వాళ్ళు అడిగారు, అప్పుడు మాత్రం వాడు ఒళ్ళు మండిపోయింది. క్రతువున్ మంత్రము తంత్రమును ధనములున్ కాలంబు దేశంబు దేవతలున్ వనులు మేదినీసురులు ఎవ్వాడట్టి సర్వేశ్వరున్ మతినూహింపక గోపబాలుడనుతు మందస్థితిని చూచి దుర్మతులై అన్నము లేదు పొమ్మనిది సమ్మాన క్రియాశూన్యులై. కాలం కలిసి రాకపోతే భగవంతుడి దగ్గరికి వస్తున్నా గుర్తించలేము. వాళ్ళు చేసే యజ్ఞం విష్ణువు, యజ్ఞో వై విష్ణు, ఆ క్రతువు ఆయన. అందులో వాళ్ళు చదివే మంత్రం విష్ణువు, తంత్రం అది విష్ణువే, వాళ్ళు వాడే డబ్బు అది విష్ణువే, కాలం విష్ణువు, దేశం విష్ణువు, అందులో వాళ్ళు ఆహ్వానించే మొత్తం దేవతలంతా ఆ విష్ణువు. ఇక చివరికి అగ్నిహోత్రుడు, వర్ణులు అగ్నులు కూడా, త్రేతాగ్నులు ఆ పరమాత్మ. చివరికి వాళ్ళు కూడా ఆయనే, మేదినీసురులు, చివరికి వాళ్ళు కూడా ఈ యజ్ఞం చేస్తున్న బ్రహ్మజ్ఞానులు ఆ పరమాత్మే. అయినా ఆ పరమాత్మని గుర్తించలేకపోయారు. మేము చదువుకున్న పండితులం అనే అహంకారంలో పడ్డారు. ఈ అహంకారంతో ఏమన్నారు, ఎవడో ఒక గోపపాలకుడు వచ్చి అన్నం అడిగితే పెడతామా, అందులో యజ్ఞ సమయంలో వచ్చి డిస్టర్బ్ చేస్తారా అనుకున్నారు పాపం. అంతటి పరమాత్మని గోపపాలకుడికి ఏదో గోవులు కోసుకునేవాడు అనుకున్నారు. ఏమాత్రం గౌరవించలేదు. అన్నము లేదు పొమ్మనిది సమ్మాన క్రియాశూన్యులై, అన్నం లేదు పండు అన్నారు. ఎంత దూరం నడిచి వస్తే తిండి లేకుండా ఈ శిరోమనవలసి వచ్చింది వాళ్ళకి. ఏడుపు మొహాలు పెట్టి, అమ్మా కృష్ణ చంపాలనుకుంటే ఒక దెబ్బగా చంపక, ఇలా ఇక్కడికి పంపించి చివాట్లు పెట్టించి మరీ పంపుతావా, పెసరట్లనుకుంటే చీవాట్లు వచ్చాయి అట్లు బాగుంటాయి కానీ చీవాట్లు ఏం బాగుంటాయి అనుకుంటూ ఈ శిరోమని కృష్ణుడి దగ్గరికి వచ్చారు. కృష్ణుడు ఏది ఫుడ్ అన్నాడు, అన్నీ తెలుసుండి ఏమడిగినట్టుగా, ఫుడ్ ఇదిగో ఎంత లడ్డు ఉంది అక్కడ చూడబోయ్ అని జరిగింది చెప్పారు వాళ్ళు. అప్పుడు కృష్ణుడు అంతా విని నవ్వాడు. మేము చచ్చిపోతుంటే కడుపు మంట వచ్చి చచ్చిపోతుంటే నవ్వుతావా కృష్ణ అంటే మరి నవ్వకేం చేయను, నేను చెప్పినది సక్రమంగా మీకు అర్థం కాలేదు, మీరు చాలా పెద్ద పొరపాటు చేశారు. ఎప్పుడన్నా ఉపవాసంతో యజ్ఞం చేస్తున్న వాళ్ళ దగ్గరికి వెళితే వాళ్ళకి మండదా, మరి పొద్దు నుంచి మధ్యాహ్నం దాకా మంత్రం చెప్పి చెప్పి ఉపవాసంతో ఉన్నవాడు పూర్ణాహుతి చేస్తుంటే ముట్టుకుంటే చి అంటాడు ఎవడన్నా. కాబట్టి తప్పు మీదే, మీరు ఎవరిని అడగాలి అన్నం? ఉదాహరణకి ఇప్పుడు ఇక్కడ మీకు ఆకలి వేసింది అనుకోండి, నాగేశ్వరరావు గారు అన్నం పెట్టాలంటే ఆయన పెడతారు, కానీ పద్మాగర్ గారు అన్నం పెడతారంటే నేనేం పెడతాను, నాకు కూడా ఆయనే పెట్టాలి. ఎవరిని అడగాలో వాళ్ళని అడగాలి. కాబట్టి ఏమిటంటే ఎప్పుడన్నా సరే ఇంటికి వెళ్ళి ఆడవాళ్ళని అడగాలి. మీరు వెళ్ళి యజ్ఞం చేస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్నం అడుగుతారా? అదే మీరు ఆ ఋషుల భార్యల దగ్గరికి వెళ్ళి అమ్మల్లారా అన్నం పెట్టండి అంటే నిమిషంలో ఈ పాటికి అన్నం వచ్చేది. అనగానే కృష్ణ మాకు ఇదేం బుర్రక తట్టలేదు అనగా, మీకు తడితే నేనెందుకు ఇక్కడ, మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళండి. వెళ్ళి ఈసారి మునిపత్నులను అడగండి అనగానే, కృష్ణ నీకు నిజంగా మా మీద కోపం ఉంటే నువ్వే చంపే, ఇప్పటికే 2 మైళ్ళు నడిచాం మళ్ళీ 2 మైళ్ళు వెనక్కి వచ్చాం, తిండి లేదు, కళ్ళు బయర్లు కమ్ముతున్నాయి, కాళ్ళు కిందకి రమ్మంటున్నాయి, కాళ్ళు కళ్ళు ఒళ్ళు కీళ్ళు అన్నీ కూడా గిరగిరా తిరుగుతున్నాయి. అంటే వాళ్ళలో ఒక సుఖం ఉందిలేండి, వాళ్ళెవరికి షుగర్ బీపీలు లేవు, అందువల్ల ఆ మాత్రం నడిచారు. ఇప్పుడు మళ్ళీ వెళ్ళమంటావు, మళ్ళీ 2 మైళ్ళు వెళ్ళాక తీరా ఆడవాళ్ళు కూడా ఆహారం పెట్టకపోతే ఇక మేము తిరిగి రావలసిన అవసరం లేదు, ఆహారం మాకు పెట్టక్కర్లా, మా కళేబరాలకు పెట్టచ్చు అనగా, మీకు ఆ డౌట్ అక్కర్లేదు వెళ్ళి రండి అన్నాడు ఆయన. సరే కృష్ణుడు చెప్పాడు కదా అనుకుని మళ్ళీ వీళ్ళు ఆయన మీద నమ్మకంతో మునిపత్నులు ఉన్న చోటికి నడుచుకుంటూ వెళ్ళారు. మునులు యజ్ఞం చేస్తున్న చోటికి కాకుండా వంటలు చేస్తూ నైవేద్యం సిద్ధం చేస్తున్న ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈసారి ఏమన్నారో తెలుసా, ఇందాక వినయంగా అడిగారు, ఇప్పుడు వినయంగా అడగల, గోవుల మేపుచు ఆకొని గోవిందుండి అన్నమడిగి కొని రెండని మమ్మీ వేళ్లను గుర్తించే సుధీ విలసితలార 2 తిండన్నంబుళ్ళు అన్నారు. ఆవులు మేపుకుంటూ గోవిందుడు బలరాముడు ఈ అడవి దగ్గరకు వచ్చారు, మేమంతా ఆకలితో మలమల మాడిపోతున్నాం, పొద్దెక్కింది సద్దన్నం లేదు, మేమందరం మొద్దుల్లో పడిపోతున్నాం, మీకేమన్నా దయగలిగితే ఇంత అన్నం పెట్టండి, రండి అమ్మాయిలు అమ్మలు రండి రండి ఇంత అన్నం మా మొహాన కొట్టండి అన్నారు. కొంచెం ఫోర్సే, 2 తిండి అన్నం గుళ్ళు అంటే ఎక్కడన్నా భిక్షాందేహి అన్నట్టుగా లేదు, అది అన్నం తండి అన్నారు.